360 నుండి 366 క్రియాంతరాసక్తిమపాస్యకీటకో.
క్రియాంతరాసక్తిముపమపాశ్యకీటకో.
ధ్యానన్నలిత్వం
ఝానన్నలిత్వం హలిభావమృచ్చతి.
తథైవ యోగి పరమాత్మతత్వం.
తథైవ యోగి పరమాత్మతత్వం.
ధ్యాత్వా సమాయాతి తదేకనిష్టయా.
ధ్యాత్వా సమాయాతి తదేకనిష్టయా.
అతీవ సూక్ష్మం పరమాత్మతత్వం.
అతీవ సూక్ష్మం పరమాత్మతత్వం.
నస్థూల దృష్ట్యా ప్రతిపత్తుమర్హతి.
నస్థూల దృష్ట్యా ప్రతిపత్తుమర్హతి.
సమాధినాత్యంత సుసూక్ష్మవృత్త్యా.
సమాధినాత్యంత సుసూక్ష్మవృత్త్యా.
జ్ఞాతవ్యమార్యైరతిశుద్ధబుద్ధిః.
జ్ఞాతవ్యమార్యైరతిశుద్ధబుద్ధిః.
యథా సువర్ణం పుటపాకశోభితం.
యథా సువర్ణం పుటపాకశోభితం.
త్యక్త్వా మలం స్వాత్మగుణం సమృచ్యతి.
త్యక్త్వా మలం స్వాత్మగుణం సమృచ్చతి.
తథా మనస్సత్వరజస్తమోమలం.
తథా మనస్సత్వరజస్తమోమలం.
ధ్యానేన సంత్యజ్య సమేతి తత్వం.
ధ్యానేన సంత్యజ్య సమేతి తత్వం.
నిరంతరాభ్యాసవశాత్తదిత్తం.
నిరంతరాభ్యాసవశాత్తదిత్తం.
పక్వం మనో బ్రహ్మణి లీయతే యదా.
పక్వం మనో బ్రహ్మణి లీయతే యదా.
తదా సమాధి సవికల్పవర్జితః.
తథా సమాధి సవికల్పవర్జితః.
తతో ద్వయానందరసానుభవతః.
సతోద్వయానందరసానుభావకః.
సమాధినానేన సమస్త
సమాధినానేన సమస్తవాసనా.
వాసనా.
గ్రంథేర్వినాశోఖిల కర్మనాశః.
అంతర్బహిస్సర్వత ఏవ
అంతర్బహిః సర్వత అత ఏవ సర్వదా.
సర్వదా.
స్వరూప విస్ఫూర్తిరయత్నతః స్యాత్.
శ్రుతేశతగుణం
శ్రుతే శతగుణం విద్యాత్.
మననం
మననం మననాదపి.
మననాదపి. లక్షణగుణం.
నిదిధ్యాసనం లక్షగుణం.
అనంతం నిర్వికల్పకం.
అనంతం నిర్వికల్పకం.
నిర్వికల్పక సమాధినా
నిర్వికల్పక సమాధి నాస్ఫుటం.
స్ఫుటం.
బ్రహ్మతత్వమవగమ్యతే ధ్రువం.
బ్రహ్మతత్వమవగమ్యతే ధ్రువం.
నాన్యథాచలతయా మనోగతేహ.
ప్రత్యయాంతరనిమిశ్రితం భవేత్.
ప్రత్యయాంతరనిమిశ్రితం భవేత్.
సమాధి అభ్యాసమే అన్ని సాధనల కన్నా ఎంత గొప్పదో చెప్పటానికి ఇక్కడ ఈ శ్లోకం ద్వారా శంకరాచార్యుల వారు వివరిస్తున్నారు. అన్ని సాధనల కన్నా సమాధి అభ్యాసం ఎందుకు గొప్పది? సమాధిలోనే ఆత్మానుభూతిని పొందటానికి అవకాశం ఉంది గనక. మరి మిగిలిన సాధనలన్నీనో? అవి సమాధి అభ్యాసానికి సహకారం అందిస్తాయి అంతే. మరి శాస్త్ర శ్రవణం కన్నా 100 రెట్లు మననం గొప్పదని, మననం కన్నా 100,000 రెట్లు నిధిధ్యాసన గొప్పదని, నిధిధ్యాసన కన్నా ఈ నిర్వికల్ప సమాధి 100,000 రెట్లు శ్రేష్టమైనటువంటిది అని, ఫలదాయకమైనటువంటిదని ఈ శ్లోకం ద్వారా చెప్పటం జరిగింది. కాకపోతే ఇక్కడ 100 అంటే 100, 100 అంటే 100, కోటి అంటే కోటి కాదు, అంటే అంత గొప్పదని చెప్పటానికే ఆ అంకెలు చెప్పారు. కాబట్టి మోక్షార్థులైనటువంటి వారు సమాధి అభ్యాసాన్నే నమ్ముకోవాలి, సమాధి అభ్యాసాన్నే ఆచరణ చేయాలి. మిగిలినటువంటి అన్ని సాధనలు కూడా ఈ సమాధి స్థితికి సహాయకారులు అవుతాయి. అవన్నీ వ్యర్థం కాదు. సాధనలన్నీ చెప్పుకుంటా వచ్చాం ఇప్పటిదాకా. సాధనలన్నీ అవసరమే. దేనికి అవసరం అంటే సమాధి స్థితిలో మనం ప్రవేశించడానికి అవసరం. ఆత్మ సాక్షాత్కారానికి, సాక్షాత్ మోక్షానికి సహాయపడేటువంటి సాధన ఒక్క నిర్వికల్ప సమాధి మాత్రమే. ఎవరికైనా ఎన్ని శాస్త్రాలు విన్నా, ఎన్ని సాధనలు చేసినా, చివరికి స్వస్వరూపంలో నిలిచి మోక్షాన్ని అందుకోవాలంటే, బ్రహ్మానందాన్ని అనుభవించాలంటే చివరికి ఈ సమాధి స్థితి ఒక్కటే గతి, అది ఒక్కటే మార్గం, అది ఒక్కటే ఉపాయం. ఇతరమైనటువంటి సాధనలు ఏవి కూడా సాక్షాత్తుగా మోక్షాన్ని ఇవ్వవు. అంటే ఆ సాధనే మోక్షాన్ని అందించదు. ఆ సాధనలన్నీ కూడా ఈ సమాధి అభ్యాసానికి తీసుకొచ్చి సమాధి అభ్యాసంలో ఆత్మానుభూతిని కలిగిస్తామంట. కనుక ఈ మార్గంలోనే నడవాలి అంతే. మనసులోని ఆలోచనల్ని ఆపటానికి కొన్ని రకాలైనటువంటి సాధనలు ఉన్నాయి, అవి కూడా చెప్పుకున్నాం నిన్న. ఆలోచనలు ఆగాలి. సాధారణంగా ప్రతి వాళ్ళకి కూడా ఆలోచనలు పరంపరగా వస్తూ ఉంటాయి. కొంతమందికి బాగా ఎక్కువగా వస్తాయి, కొంతమందికి కొద్ది ఎక్కువగా వస్తాయి, అంతే తప్ప తక్కువగా ఎవరికి రావు. మరి ఈ ఆలోచనలన్నీ ఆగాలి. అందుకని క్రమక్రమంగా ప్రాణాయామం ద్వారా కానీ లేదా నిష్కామ కర్మల ద్వారా కానీ, అలాగే ఆత్మజ్ఞానాన్ని గ్రహించటం వల్ల కానీ, పరమాత్మ యందు అనన్యమైనటువంటి భక్తితో పరవశించిపోవటం వల్ల కానీ, ప్రగాఢమైనటువంటి ధ్యానం వల్ల కానీ, వైరాగ్యం కారణంగా కానీ ఈ ఆలోచనలన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయి. ఇవన్నీ కూడా సమాధికి సహాయకారులే. అన్నీ చేయాలా అంటే అలా చేసుకుంటూ చేసుకుంటూ ఏ సాధనలో అయితే మనకి బాగా ఆలోచనలు తగ్గుతాయో దాన్ని బాగా పట్టుకోవాలి అంతే. చలించేటువంటి మనస్సు, ఆలోచనలతో ఉన్నటువంటి మనస్సు, నిరంతరము కూడా ఆలోచనల కారణంగా, అలజడి కారణంగా ఉండే మనస్సు స్థిరమైనటువంటి పరమాత్మని అందుకోలేదు. అందుకనే ఆలోచనలు ఆగిపోవాల్సిందే, తప్పదు. కనుక మన మనస్సు యొక్క చలనాన్ని ఆపాలి, ఆలోచనల్ని అంతం చేయాలి. ఇదే నీకున్నటువంటి ఏకైక మార్గం అని స్పష్టంగా గట్టిగా చెప్పాలనుకున్నారు శంకర్ల వారు. కాబట్టి ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు తర్వాత మొదలు పెడుతున్నారు. అయితే ఏం చెయ్యాలి అనేటువంటి విషయం ఎందుకండి అని అంటే, ఇప్పటి వరకు ఏం చెప్పారు? సమాధి అభ్యాసం ద్వారా మోక్షాన్ని అందుకునేటువంటి విధి విధానం మొత్తాన్ని కూడా చెప్పారు. అయితే మరి సమాధి అభ్యాసం ఎవరు చేస్తారు? మోక్షాన్ని కోరుకునేటువంటి వాళ్ళు, ఆత్మానుభూతిని కోరుకునేటువంటి వాళ్ళు, ఆత్మానందాన్ని బ్రహ్మానందాన్ని కోరుకునేటువంటి వాళ్ళు, వాళ్ళు మాత్రమే ఎలాగైనా సరే ఈ సమాధి అభ్యాసాన్ని కొనసాగించి అందులో నిలిచి ఆత్మానుభూతిని పొందాలి అనుకుంటారు. మరి అటువంటి వాళ్ళు ఏం చేయాలి? మనసులో ఉన్నటువంటి ఆలోచనలేమో ఆపాలి. ఆపాలి కాబట్టి మన జీవిత విధానం కూడా కొంత మారాలి. దానికే కొన్ని రకాలైనటువంటి సాధనల్ని మనకి చెప్తున్నారు. అవేమిటో మనకి 362లో చెప్తున్నారు, 367లో చెప్తున్నారు, 367వ శ్లోకం చూడండి. అత సమాధ స్వయతేంద్రియ సన్
అత సమాధ స్వయతేంద్రియ సన్
నిరంతరం శాంతమనా ప్రతీచి
నిరంతరం శాంతమనా ప్రతీచి
విధ్వంసయధ్వాంతమనాద్య విద్యయా
విధ్వంసయధ్వాంతమనాచ్య విద్యయా
కృతం సదేకత్వ విలోకనేన
కృతం సదేకత్వ విలోకనేన
అత సమాధ స్వయతేంద్రియ సన్
అత సమాధ స్వయతేంద్రియ సన్
నిరంతరం శాంతమనా ప్రతీచి
నిరంతరం శాంతమనా ప్రతీచి
విధ్వంసయధ్వాంతమనాద్య విద్యయా
విధ్వంసయధ్వాంతమనాచ్య విద్యయా
కృతం సదేకత్వ విలోకనేన
కృతం సదేకత్వ విలోకనేన
అతః అందువల్ల, ఎందువల్ల? చలించేటువంటి మనస్సుని నిశ్చలం చేయాలి గనక, చలించేటువంటి మనస్సుని, ఆలోచనలు చేసేటువంటి మనస్సుని ఆలోచనారహితం చేయటం తప్ప మరొక మార్గం లేదు గనక, యతేంద్రియస్సన్ ఇంద్రియాలను మనం నిగ్రహించి నిరంతరం శాంతమనాహ, నిరంతరము కూడా శాంతించినటువంటి మనస్సుతో, ఇంద్రియాలను ఎప్పుడైతే నిగ్రహించామో మనసు శాంతిస్తుంది. కాబట్టి ఆ శాంతించిన మనస్సుతోటి ప్రతీచి పరమాత్మ యందు, ఇది ఒక కొత్త పదం సంస్కృతంలో, ప్రతీచి అంటే పరమాత్మ యందు సమాధత్స్వ మనస్సుని నిలుపు. కాబట్టి ఏం చేస్తావయ్యా, నువ్వేమో ఆలోచనలు ఆపావు ఆపాలి కదా, అందుకని ఇంద్రియాలను నిగ్రహించు, దమం ఇంద్రియాలను నిగ్రహించి శాంతించినటువంటి మనస్సుతోటి పరమాత్మ యందు ఆ మనస్సును నిలిపేయి. అంటే ఆలోచనలు ఆగిపోయినటువంటి మనస్సును పరమాత్మ యందు నిలుపు. సత్తు ఏకత్వ విలోకనేన, ఆ బ్రహ్మముతో నీ ఏకత్వాన్ని గ్రహించి బ్రహ్మముతో ఐక్యతని, బ్రహ్మముతో ఐక్యమైపోయినటువంటి దాన్ని గ్రహించి అనాది అవిద్య, అనాది అయినటువంటి అవిద్య వల్ల, అంటే అవిద్య లేదా అజ్ఞానం, ఈ అజ్ఞానం అనాది. ఎప్పటి నుంచి ఉందండి మనకు అనాది అంటే? 4 ఏళ్ళ నుంచి ఉందండి, 10 ఏళ్ళ నుంచి ఉందండి అంటే? అంతకుముందు నువ్వు మరి అజ్ఞానం కాకుండా విజ్ఞానంలో ఉన్నావా? ఎప్పుడూ అజ్ఞానమే. కనుక ఇది అనాది, ఎప్పటి నుంచి ఉన్నదో మనకు తెలియదు. అనాది అయినటువంటి ఈ అవిద్య వల్ల కృతం ధ్వాంతం విధ్వంసయ, కల్పించబడినటువంటి ఈ చీకటిని ధ్వంసం చేయి, నశింపజేయి అంటున్నారు. అంటే మనస్సుని నిశ్చలం చేయటం తప్ప మరో మార్గం మోక్షార్థులైనటువంటి వాళ్ళకి లేదు గనక ముందుగా ఇంద్రియాలను నిగ్రహించు. ఇంద్రియాలను నిగ్రహిస్తే మనస్సు శాంతిస్తుంది. శాంతించినటువంటి మనస్సుని పరమాత్మలో నిలుపు, అప్పుడు పరమాత్మతో ఐక్యత జరుగుతుంది. ఆ ఐక్యత ద్వారా అనాదైనటువంటి నీ అజ్ఞానం ఏదైతే ఉందో, అవిద్య ఏదైతే ఉందో, దానివల్ల కల్పించబడినటువంటి అంధకారాన్ని, చీకటిని నశింపజేయి అంటున్నారు. కనుక ముందుగా మనస్సును శాంతింపజేయాలి. మన యొక్క మనస్సు అలజడిగా, ఆందోళనగా, అశాంతిగా ఉండటానికి ఏమిటి కారణం? దీనికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటేమో వస్తు సంబంధమైనటువంటిది. వస్తు సంబంధం అంటే ప్రపంచంలో అనేక వస్తువులు ఉన్నాయి, అనేక విషయాలు ఉన్నాయి, అనేక భోగాలు ఉన్నాయి. ఆ వస్తువులు, విషయాలు, భోగాలు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. వాటిని చూచినప్పుడు కానీ, విన్నప్పుడు కానీ, తిన్నప్పుడు కానీ, లేదా స్పర్శించినప్పుడు కానీ, వాసన చూచినప్పుడు కానీ, అవి మనకు కావాల కావాల కావాలనుకుంటాం. కనుక కళ్ళ ద్వారా చూచినా, చెవుల ద్వారా విన్నా, చర్మం ద్వారా స్పర్శించినా, ముక్కు ద్వారా వాసన చూచినా, నాలుక ద్వారా రుచి చూచినా, మళ్ళీ 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 అవి కావాలి కావాలని మనకు అనిపిస్తూ ఉంటుంది. మరి ఈ ఇంద్రియాలు ఏం చేస్తున్నాయి? ఆ విషయాల్ని, వస్తువుల్ని, భోగాల్ని అన్నిటి కూడా గ్రహించి అవి మనసుకు చేరుస్తాయి. దానితో మనసుకు వాటి మీద ఆసక్తి కలుగుద్ది. అవి తెచ్చుకోవాలా, అవి పొందాలా, అది అనుభవించాలా అనేటువంటి ఆలోచన వస్తుంది. దాంతో ఆ మనసులో అలజడి ప్రారంభమవుద్ది. ఎందుకు అలజడి ప్రారంభమవుద్ది? అవి తెచ్చుకోగలగచ్చు, తెచ్చుకోవటానికి అవకాశం లేకపోవచ్చు. తెచ్చుకోవటానికి అవకాశం లేకపోతే అలజడి, తెచ్చుకుంటే అవి శాశ్వతంగా ఉంటాయా ఉండవని ఆందోళన, లేదు తెచ్చుకోలేకపోతే ఇంకా మళ్ళీ ఇంకో దానికైనా తెచ్చుకుందాం అనుకుంటాం, లేదా తెచ్చుకోలేకపోతే దాన్ని అన్య మార్గాల ద్వారా, అంటే తప్పుడు మార్గాల ద్వారా అయినా సరే తెచ్చుకుందాం అని ఈ ప్రకారంగా మనసు ఆందోళన పడుతూ ఉంటుంది. కనుక ఈ ప్రపంచం, ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువులు, విషయాలు, భోగాలు, వీటన్నిటిని గురించి ఇంద్రియాలు మనసుకు జారవేస్తాయి. దాంతో మనసు ఆందోళన పడుద్ది. మనసు ఎప్పుడైతే ఆందోళన పడిందో ఆ మనసు ప్రశాంతంగా ఉండదు. కనుక మనసుని ప్రశాంతన చేసుకోవాలి అని అంటే ముందుగా ఇంద్రియాలని నిగ్రహించాలి. అంటే ఇంద్రియాలు వస్తువుల్ని చూచినా నాకు కావాలి కావాలని అనకూడదు. చూచిన దాన్నెల్లా నాకు కావాలని కోరేటువంటి వాడు ఎప్పటికీ కూడా సుఖంగా ఉండలేడు. అది మనం గ్రహించాలి. ఇక ఇలా వస్తు సంబంధమైనటువంటి దానివల్ల మనకి మనస్సు ఆందోళనగా ఉంటుంది. ఇక రెండవది ఏమిటంటే వాసన సంబంధమైంది. ఎదురుగా వస్తువులు కనపడటం వల్ల కాదు మనకి ఇప్పుడు ఆందోళన. పూర్వజన్మల్లో మనం చేసినటువంటి ఆలోచనల కారణంగా, తీరని కోరికల కారణంగా మన మనస్సులో వాసనలు ముద్రపడి ఉంటాయి. పూర్వజన్మల్లో ఏదో చూచి కావాలనుకున్నావు, దాన్ని పొందలేకపోయావు, అది ముద్రగా పడిపోద్ది. అలాగే అనేక ఆలోచనలు చేశావు, ఆ ఆలోచన కార్యరూపం ధరించలా, అంటే ఏ ఆలోచన అయితే వచ్చిందో ఆలోచన కోసం నువ్వు పనిచేయలా, ఆలోచనే మాత్రం ఉంది. ఆ ఆలోచన కూడా వాసన రూపంలో ఉంటుంది. ఈ వాసనలు ఇప్పుడు ప్రేరణిస్తూ ఉంటాయి మనకి. ఎదురుగా వస్తువు లేకపోయినా లోపల నుంచే ఆ పూర్వజన్మ సంబంధమైనటువంటి ఆ కోరికలు ఇప్పుడు పుడతా ఉంటాయి. వాటన్నింటినీ కార్యరూపంలో పెట్టాలనిపిస్తుంది. అంటే ఏ ఆలోచనలు అయితే మనకు వచ్చినాయో వాటిని సాధించాలి అని ఇప్పుడు అనిపిస్తుంది. దానితో మనసులో ఆందోళన మొదలవుతుంది. కాబట్టి రెండు రకాలైనటువంటి ఆటంకాలు ఇక్కడ మనకు ఉన్నాయి మనసులో ఆందోళన కలగటానికి. ఒకటేమో వస్తు సంబంధమైనటువంటిది, ఇంకోటేమో వాసనా సంబంధమైనటువంటి. ఎదురుగా వస్తువులుంటే వస్తు సంబంధం, ఎదురుగా ఏ వస్తువులు లేకపోయినా లోపల వాసనల వల్ల ఇలా వస్తుంది. ఇదే భగవద్గీతలో కూడా మనకి 2వ అధ్యాయంలో వస్తుంది. ప్రత్యక్షంగా మనం వస్తువులను చూచినప్పుడు అవి కావాలనుకుంటాం, ఒకవేళ మనసులో వాసనలు కనుకుంటే అప్పుడు వాటిని కావాలనుకుంటాం. కావాలనుకున్నప్పుడల్లా మనసు ఆందోళన పడతాం. ఈ విధంగా 2 రకాలుగా మనసు ఆందోళన చెందుతూ ఉంటుంది. దాని కారణంగా మనస్సులో అశాంతి, ఆందోళన ఇవన్నీ కూడా ఉంటాయి. మరి అప్పుడు మనం ఏం చేయాలా? ఇంద్రియాలు స్వాధీనంలో ఉంచుకోవాలి. మనకి ఎంత ఇష్టమైనటువంటి స్వీట్ కనపడ్డది అనుకోండి, నోట్లో లాలాజలం ఊరుద్ది, అయినప్పటికీ కూడా అది నాకు అక్కర్లేదు అనుకున్నాం అనుకో, అప్పుడు అది కాస్త ఆగిపోదు. అక్కర్లేదంటే ఆగదు, న్యాయంగా చెప్పాలంటే అక్కర్లేదన్నా నాలుక కాస్తటి పీకుతానే ఉంటుంది. దాంట్లో ఉన్న దోషాన్ని చూడాలి, వస్తువుల్లో ఉన్నటువంటి దోషాన్ని చూడాలి. స్వీటు చాలా హాని కలిగిస్తుంది, అందులోనూ నాకేమో డయాబెటిస్ ఉంది, అది కనుక తిన్నానంటే ఇది పెరుగుతుంటుంది, వద్దులే, ఇంతకుముందు ఎప్పుడో చాలాసార్లు తిన్నాను కదా, వద్దులే అని అనుకున్నాం అనుకోండి, అలా చిన్నగా బండి లైన్లోకి వస్తా ఉంటాం. అంటే ఇంద్రియాలు వస్తువుల్ని చూస్తున్నప్పటికీ, వింటున్నప్పటికీ, తింటున్నప్పటికీ, ఏం చేస్తున్నప్పటికీ కూడా మనసు మాత్రం శాంతిని ప్రసాదించేటువంటి ఆత్మ మీద నిలపాలి. ఆ వస్తువులదేముంది, ఇప్పుడు తింటాం, నిమిషంలో లోపలికి పోద్ది, తెల్లారేటప్పటికి బయటికి పోద్ది, దాన్ని కాదు, మనకి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ప్రసాదించేటువంటి ఆత్మ మీద మన దృష్టి నిలపాలి అనేటువంటి భావన రావాలి. ఈ ప్రకారంగా ఇంద్రియాలని మన యొక్క స్వాధీనంలో, మన యొక్క అదుపులో ఉంచుకోవటమే ఇంద్రియ నిగ్రహం, అదే దమం. కాబట్టి ఇంద్రియాలను స్వాధీనంలో ఉంచుకోవాలి, పరిగెత్తేటువంటి ఇంద్రియాలని పగ్గం వేసి వెనక్కి లాగాలి. దీని ద్వారా మనం మొట్టమొదట్లో చెప్పుకున్నటువంటి వస్తు సంబంధమైనటువంటి ఆ కారణం తొలగిపోతుంది. కాబట్టి ఆ వస్తువుల్ని చూడటం వల్ల, వినటం వల్ల, తెలుసుకోవటం వల్ల కలిగేటువంటి మనస్సులోని ఆందోళన, అశాంతి తొలగిపోతుంది ఇంద్రియ నిగ్రహం వల్ల. కనుక మొదటి కారణం పోవాలంటే ఇంద్రియ నిగ్రహం కావాలి. ఇప్పుడు 2వ కారణం ఉంది, ఎదురుగా వస్తువులు లేవు, ఏం కనపడతల మనకి, అంటే అవి ఉన్న కాడికి మనం పోలా, మనం ఉన్న చోట అవి లేవు, కాబట్టి వస్తువుల యొక్క గొడవ లేదు. చూచి అవి కావాలి కావాలనుకోవటం లేదు. వస్తువులు లేకపోయినప్పటికీ కూడా మనకి లోపల ఉన్నటువంటి వాసనల కారణంగా నేను సుఖాన్ని పొందాలి, ఆనందాన్ని అనుభవించాలి, వస్తువులు సంపాదించాలి, ధనాన్ని సంపాదించాలి, కీర్తి ప్రతిష్టలు సంపాదించాలి, పదవులు సంపాదించాలి అని ఇలాంటి ఆలోచనలు మనకి లోపల నుంచి వస్తూ ఉంటాయి. ఎదురుగా వస్తువులు లేవు కానీ అవి వస్తూ ఉంటాయి, ఎందుకంటే పూర్వం నుంచి అలా వచ్చినాయి గనక. అలాగనే శారీరక సుఖాలు పొందాలని, దుర్వ్యసనాలకి బానిసలు కావాలి, బానిసలు కావటం కానీ, ఇలా ఏవో వైపుకి మనస్సు పరుగులు తీసినప్పుడు మనశ్శాంతి ఉండదు. అందువల్ల మనం ఏం చేయాలి? ప్రాపంచికమైనటువంటి భోగాలు అన్ని అనిత్యమైనటువంటివి, అశాశ్వతమైనటువంటివి, మనకి ముందు సంతోషాన్ని ఇచ్చి తర్వాత దుఃఖాన్ని ఇస్తాయి, కాబట్టి వాటి వైపుకు పోకూడదు అనే నిశ్చయం ఉండాలి. ప్రాపంచికమైనటువంటి భోగాలన్నీ కూడా ముందు మనకి ఆనందాన్ని ఇస్తాయి కానీ తర్వాత అవే మనకి దుఃఖాన్ని కూడా ఇస్తాయి. కొన్ని శారీరక సంబంధమైనటువంటి భోగాలు అనుభవిస్తే మళ్ళీ శారీరక సంబంధమైనటువంటి రోగాల్ని అనుభవించాలి. అలాగే కొన్ని కొన్ని విషయాల్లో మనకి అపకీర్తి రావచ్చు, మనం కోరుకున్నటువంటి దాన్ని ఆచరిస్తే అపకీర్తి రావచ్చు, కొన్ని కొన్నిటి వల్ల పదవులు రావచ్చు, ఇలా మనకి రకరకాలైనటువంటి లాభ నష్టాలు ఉంటాయి. వాటి కారణంగా మనకి మనశ్శాంతి చెడకుండా ఉండాలా? అందువల్ల ఏం చేయాలంటే, అన్ని ప్రాపంచికమైనటువంటి వస్తువులన్నీ కూడా విషతుల్యాలు, విషం కన్నా ప్రమాదం, విషాన్ని తింటేనే ప్రమాదం, విషయాలను చూసినా ప్రమాదమే, తలుచుకున్నా ప్రమాదమే. ఈ విషయాన్ని కూడా మనకి 2వ అధ్యాయంలో చెప్పారు, ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధో విజాయతే క్రోధాత్ భవతి సమ్మోహ సమ్మోహ స్మృతి విభ్రమ స్మృతి భ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి. విషయాల్ని తలుచుకున్నావా అంతే ఇక నీ పతనం ప్రారంభమైనట్టే. కనుక నాకు పతనం జరగకూడదు అనుకుంటే ఆ విషయాల యందు ఆసక్తి అనురక్తి తొలగిపోవాలి. విషయాలన్నింటినీ కూడా దోషదృష్టితో చూడాలి. దోషదృష్ట్యా ముహుర్ముహు, మళ్ళీ 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 అందులో ఉన్నటువంటి దోషాలు చూడాలి. దోషాలు చూడటం నాకంత చేత కాదండి అని అనకూడదు. మనందరికీ బాగానే చేతం. మన పిల్లలు ఏదైనా ఒక వస్తువును అడిగారు అనుకోండి, దానికి సరిపోయిన డబ్బులు మన దగ్గర లేవు, అప్పుడు మనం ఏం చెబుతాం, అబ్బే అది బాగుండదు అయ్యా, అది ఊరికనే చెడిపోద్ది, దానికంటే మంచిది కొని పెడతా నీకు అని అంటాం. అంటే దాంట్లో దోషాన్ని చూపిస్తాం, వాడు దాంతో మానుకుంటాడు. లేదా మన స్థాయికి మించినటువంటిది ఏదో అడిగాడు ఒకరు పెద్ద అయిన తర్వాత, రే మొన్న వాళ్ళు తీసుకొచ్చారు కదా మన ఇంటి పక్కన, వాళ్ళకి 2 నెలల్లోనే చెడిపోయింది. సరే భార్య ఏదన్నా బంగారపు వస్తువు అడిగింది అనుకో, అప్పుడు ఖచ్చితంగా ఈ దోష దృష్టి వస్తుంది. అసలు దొంగలు ఇప్పుడు ఇప్పుడు బంగారమా, రేటు పెరిగిపోయింది, డబ్బా మన దగ్గర అంత లేదు, లేదు కొన్నావనుకో, నువ్వు పెట్టుకుంటే ఎక్కడికన్నా కనుక ఫంక్షన్కి కనుక పోతే ఎవరిని కొట్టేస్తారని భయం కదా, మన డబ్బంతా పోయినట్టేగా. అందుకని ఎందుకు అనవసరంగా, మనకి 1 గ్రామ్ గోల్డ్ ఉంది, అవి అయితే బాగుంటుంది అని చెబుతాం. కాబట్టి దోషదృష్టి మనకుంది ఎవరికైనా చెప్పటానికి, మనకి మాత్రం మనం గుర్తు చేసుకో. కానీ మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి, ప్రతి వస్తువు ప్రతి విషయం ప్రతిదీ కూడా అనిత్యమైనది అశాశ్వతమైనది మనకి నష్టాన్ని కలగజేసేది అనేటువంటి దోష దృష్టి మనం చూపించాలి. ఇలా గనక దోష దృష్టి గనక ఉంటే అప్పుడు వస్తువుల మీద కావాలనేటువంటి ఆరాటం తగ్గిపోద్ది, తపన తగ్గిపోద్ది, అప్పుడు మనశ్శాంతి కలుగుతుంది. ఈ ప్రకారంగా మనశ్శాంతిని పొందాల. ఇది 2 రకాలైనటువంటి విధాలుగా మనకు వచ్చేటువంటి అశాంతికి మార్గాలు. అంటే ప్రపంచంలో ఎన్ని ఆకర్షణలు ఉన్నప్పటికీ అవి శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వవు అని 1. ఇక లోపలి వాసనలు ప్రేరణిస్తూ ఉంటే విషయాల్లో ఉన్నటువంటి దోషాలను చూస్తూ శాంతిని పొందాలి. బయట వస్తువుల్ని చూచినా లోపల నుంచి ప్రేరణలు వచ్చినా రెండు కూడా మనం వాటిని కట్టడి చేయాలి. ఇలా శాంతించినటువంటి మనస్సుతో ఆత్మయందే మనం దృష్టి నిలపాలి. మనసును ఎందుకు శాంతింపజేస్తున్నాం? ఊరికి ఏమైనా సరదా మనకి, మనసుని కనుక బాగా పోనిస్తే అదే సరదా మనకి. కానీ మనసుని యువతలకి లాగితే కొద్దిగా కష్టమే, లాగాల, లాగి పరమాత్మ మీద నిలపాల. దానికోసం మనం ఈ తంటాలంతా. అప్పుడు మనసు ఏకాగ్రం అవుద్ది. శాంతించినటువంటి మనస్సే ఏకాగ్రం అవుతుంది. ఏకాగ్రమైనటువంటి మనస్సే ఆత్మలో నిలబడుతుంది. ఆత్మ ఒక్కదాన్నే చూస్తుంది. ఏకాగ్రం కదా, ఏక అంటే ఒక్కటి, కాబట్టి ఒక్కదాన్నే చూస్తుంది, ఒక్కదాని మీదనే దృష్టి నిలుపుతాం. అలా నిలిపి ఆత్మ యొక్క లక్షణాలు బాగా మననం చేస్తూ ధ్యానంలో ఆ ఆత్మానుభూతిని పొందటానికి ప్రయత్నం చేస్తాం. ఆ ఆత్మ మన స్వరూపమే, నేను అసలు ఆత్మనే అని నిస్సందేహంగా మనం గ్రహించాలి. ఇది మనస్సుని శాంతపరచడానికి కారణం ఏంటంటే, శాంతపరిచినటువంటి మనస్సు ఏకాగ్రమై ఆత్మలో నిలుస్తుంది. ఆత్మలో నిలిచినందువల్ల తాను ఆత్మగా మారటానికి సిద్ధమవుతుంది. అప్పుడు నేను ఆత్మని అనేటువంటి భావన మనం చేసి, భావన చేసి 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 భావాతీత స్థితిలోకి మనం రావాలి. అదే భావాతీత స్థితి అంటే సమాధి. ఇలా ఎప్పుడైతే ఆత్మతో ఏకమై ఆత్మగా ఉంటూ అందరినీ అన్నింటినీ ఆత్మగా చూస్తూ, నేను ఆత్మ, నీవు ఆత్మ, అతడు ఆత్మ, ఆమె ఆత్మ, అది ఆత్మ, ఇది ఆత్మ, అన్ని ఆత్మ అనేటువంటి భావన చేస్తూ ఉంటే, అప్పుడు మనకి అజ్ఞానం దొరికిపోద్ది. అజ్ఞానం అనాది, అనాది అయినటువంటి అజ్ఞానం. అంటే అజ్ఞానం ఎప్పుడొచ్చిందంటే, మనం పుట్టుకతోనే వచ్చిందని అనుకుంటాం, కానీ పుట్టుకతో కాదు వచ్చింది, ఎన్నో పుట్టుకలకి ముందే ఉంది. ఆ ఎన్నో పుట్టుకలంటే, ఎన్ని పుట్టుకలంటే లెక్క పెట్టడానికి వీల్లేదు. అందుకని అనాది అన్నారు. కాబట్టి అనాది అయినటువంటి అజ్ఞానం చేత ఆత్మనైనటువంటి నేను జీవుణ్ణి అనేటువంటి భ్రమ పడుతున్న ఈ జీవభావం మనకి దుఃఖాలకి, సుఖ దుఃఖాలకి కారణమవుతా ఉంది, ఆనందానికి మనల్ని దూరం చేస్తూ ఉంది. కాబట్టి ఈ జీవభావం అనేటువంటిది పోవాలి. ఈ జీవభావం పోవాలి, ఈ జీవుడు చూసేటువంటి ప్రపంచం పోవాలి, రెండు పోవాలి. జీవభావం పోవాలి, బాగానే ఉందండి, ప్రపంచం ఎట్టబోద్దండి, మనం ఏమన్నా పరశురాముడి దాకా లాగా గొడ్డలు తీసుకొని నరుక్కుంటా పోతామా? ఆహా, నీ జీవభావం ఎప్పుడైతే పోయిందో అప్పుడే ప్రపంచ భావన పోద్ది. నువ్వు జీవన భావన పోయి ఆత్మభావనలోకి వచ్చావనుకో, నేను జీవుణ్ణి అనుకుంటే జీవుడు చూడటానికి ప్రపంచం ఉంది, నేను ఆత్మని అనుకుంటే ఆత్మ ఏది చూడాల్సిన పని లేదు, అందుకని ప్రపంచం ఉండదు. కనుక ఈ జీవభావం అనేటువంటిది ఈ ప్రపంచాన్ని సృష్టించింది మనం చూడటానికి. జీవభావం పోయిందా, ఆత్మభావం వచ్చిందా, నేను ఆత్మని అనేటువంటి స్థితిలోకి వచ్చావా, ఇక నువ్వు చూడాల్సిందేమి లేదు, కనుక ప్రపంచం అక్కర్లా, ప్రపంచం పోద్ది. ప్రపంచం పోద్దంటే ఎక్కడికి పోద్దండి? అసలు అది భ్రమ. ప్రపంచం నిజమైతేగా, అది నిజమైతే దాన్ని పంపించడం ఎవరి వల్ల కాదు, అది భ్రమ. కాబట్టి ఆ భ్రమను తొలగించుకుంటే సరిపోదు. రాత్రి కళ వచ్చింది అనుకోండి, కళ్ళ జరిగిందంతా ఒకటి భ్రమ, ఆ భ్రమ ఎట్టు తొలగిపోద్ది, వెలుగు వస్తే సరిపోద్ది అంతే. మరి ఇప్పుడు కూడా నీకు భ్రమ, ఇది జాగ్రత్త అవస్థలో కూడా ఉన్నదంతా భ్రమే. ఈ భ్రమ ఎప్పుడు పోద్ది? నువ్వు జ్ఞానస్థితిలో, ఆత్మస్థితిలో ఉంటే ఈ భ్రమ కాస్త తొలగిపోద్ది అంతే. తాడు అని తెలుసుకోవటంతో, అది తాడు అని మనం గ్రహించేటప్పటికీ ఇప్పటిదాకా పాము అనేటువంటి భ్రమ తొలగిపోద్ది. పాము అని భ్రమపడ్డావు, నిజంగా అక్కడ పాము లేదు, తాడుంది. ఆ తాడును చూసి చీకట్లో పామని భ్రమపడ్డావు. ఆ భ్రమ ఎప్పుడు తొలగిపోద్ది? తాడును చూస్తే భ్రమ తొలగిపోద్ది. అదేవిధంగా ఆత్మను తెలియనటువంటి స్థితిలో నువ్వు జీవుడిగా ఉన్నావు. జీవుడిగా ఉంటే ఓ భ్రమ. ఎప్పుడైతే నేను ఆత్మను తెలుసుకున్నావో ఈ భ్రమ కాస్త తొలగిపోద్ది, జీవుడు అనేటువంటి భ్రమ తొలగిపోద్ది. అప్పుడు నువ్వు ఆత్మగా ఉన్నావు కాబట్టి ఆత్మకి ఏం అవసరం లేదు, ఆత్మే అంతటా ఉంది, ఆత్మ తప్ప అన్యమేమీ లేదు. కనుక నువ్వు ఎప్పుడు కూడా నిరాకారం, నిర్గుణం, నిరంజనం, నిర్వికారమైనటువంటి ఆత్మగా, సూక్ష్మాతి సూక్ష్మమై, స్వయం ప్రకాశమై, సర్వవ్యాపకమైనటువంటి ఆత్మగా ఉండిపోతావు. ఇది ఆత్మానుభూతి. కాబట్టి మనస్సును మొదట్లో ఏం చెప్పారు? ఇంద్రియ నిగ్రహం ద్వారా, ఇంద్రియాలని స్వాధీనంలో ఉంచుకోవటం ద్వారా, వస్తువుల యొక్క దోషాన్ని చుట్టడం ద్వారా. ప్రతి వస్తువులో దోషం ఉంది, అది మంచిది కానీ చెడ్డది కానీ, గొప్పది కానీ తక్కువది కానీ, అది లౌకిక వస్తువు కాబట్టి దోషంతో కూడుకొని ఉంటుంది. మనం దోషాన్ని చూడడం, అందులోని మంచిని, అందులో ఉన్నటువంటి ఆకర్షణని మాత్రమే చూస్తాం. అందుకని ప్రతి వస్తువు దోషంతో ఉంది కాబట్టి దోష దృష్ట్యా చూస్తుంటుంది దాన్ని. అప్పుడు మనసు శాంతపడుతుంది. శాంతించినటువంటి మనస్సు ఆత్మచింతనలో ఉంటుంది. అంటే ధ్యానంలో నిలుపుతావు. ఆ ధ్యానంలో ఎప్పుడైతే ఆలోచనలు ఆగిపోయినాయో అది సమాధి అవుతుంది. ఆ సమాధిలో ఆత్మదర్శనం లేదా ఆత్మ సాక్షాత్కారం లేదా ఆత్మానుభూతి. కాబట్టి ఇంద్రియ నిగ్రహంతో మనస్సుని అంతం చేయి, అప్పుడే సమాధి, అదే నిర్వికల్ప సమాధి. కాబట్టి ఇక్కడ మనకి కొన్ని జాగ్రత్తలు చెప్పారు. అయ్యా ఇట్లా నడుచుకో, దేన్ని చూస్తే అది కావాలని పరిగెత్తబాకు, దేని మీద అయితే నీకు అది కావాలి కావాలి అని అనుకున్నావో వెంటనే దాంట్లో ఉన్నటువంటి దోషాలను చూడు, దాంతో ఇంద్రియాలు నీ స్వాధీనంలో ఉంటాయి. అది ఒకటి. రెండవదేమో, ఎదురుగా వస్తువులేమీ లేవు కానీ ఆలోచనలు వస్తున్నాయి, అది వాసనల యొక్క ప్రేరణ. అది పొందాలి, ఇది పొందాలి, అక్కడికి పోవాలి, ఇక్కడికి పోవాలి, ఆ పదవిని పొందాలి, ఈ కీర్తి ప్రతిష్టలు పొందాలి, ఇలాంటి ఆలోచనలు ఎప్పుడైతే వచ్చినాయో అప్పుడు కూడా దోషాలని మాత్రమే చూడు. దోషాలను చూస్తూ మంచి పనులు సత్కార్యాలైతే నిర్లిప్తంగా చేయి. మళ్ళీ దాంట్లో కూడా నాకేదో పుణ్యం రావాలా, నాకేదో ప్రయోజనం రాలా, నన్ను 10 మంది చెప్పుకోవాలా అనే ఆలోచనలు లేకుండా నిర్లిప్తంగా నువ్వు చేయగలిగినటువంటి మంచిని చేయి అంతే. నువ్వేదో సుఖాలు భోగాలు అనుభవించాలా, 10 మంది చెప్పుకోవాలనేటువంటి ఆలోచనలు వదిలేయి. ఈ ప్రకారంగా నీ మనసు ఎప్పుడైతే శాంతిస్తుందో, శాంతించినటువంటి మనస్సు ఆత్మలో గట్టిగా నిలబడుతుంది, అదే ధ్యానం. ధ్యానంలో నీ మనసు శాంతంగా ఉంటే ధ్యానం నీకు బాగా కుదురుద్ది, మనసు అలజడుతూ ఉంటే ధ్యానం కుదరదు. అందుకనే ఒక్కో రోజు కుదురుద్ది, ఒక్కో రోజు కుదరదు, ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి. కనుక మనసును శాంతింపజేసుకోవటానికి ప్రయత్నించు అని చెప్పి, మనసును శాంతింపజేయటానికి మనలో కలిగేటువంటి ఉద్రేకాలని అలజడుల్ని అణచటానికి ఇంద్రియ నిగ్రహం ఉండాలని చెప్పి ఇప్పటివరకు. ఇప్పుడు మరికొన్ని జాగ్రత్తలు చెబుతున్నారు. ఈ జాగ్రత్తలు కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే ప్రత్యక్షంగా మనకి డైరెక్ట్గా చెప్పేటువంటివి కాబట్టి. అవేమిటో 368వ శ్లోకంలో మనం రేపు తెలుసుకుందాం. ఈ 2 శ్లోకాలు కూడా మన యొక్క ఆచరణ, అంటే సమాధి అభ్యాసాన్ని కొనసాగించి ఆత్మ సాక్షాత్కారాన్ని పొందాలనుకున్నటువంటి వాళ్ళు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ 2 శ్లోకాల్లో చెప్పినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. తీసుకొని మనసుని శాంతింపజేసి దాన్ని ఆత్మ మీద నిలిపి ఆత్మ సాక్షాత్కారానికి ప్రయత్నం చేయాలి. కనుక ఈ 2 కూడా ఆచరణ ప్రధానమైనటువంటివి. మనం ఏం చేయాలో నీకు డైరెక్ట్గా ఇలా చేయి, ఇలా చేయి, ఇలా చేయి అంటున్నారు. అంతేగాని శాస్త్రం చెప్పినట్టుగా, థీరీ సిద్ధాంతం చెప్పినట్టుగా చెప్తల్లా, ప్రాక్టికల్గా చెప్తున్నారు ఇలా చేయి, ఇలా చేయి అని. కాబట్టి ఈ 2 శ్లోకాలు కూడా అలా ప్రాక్టికల్ మీరు గుర్తుపెట్టుకొని ఈ 2 శ్లోకాల్లో చెప్పినటువంటి విధంగా నడుచుకోవాల్సిందే, తప్పదు. రేపు 2వ శ్లోకాన్ని రేపు చెప్తున్నాను.